చదువు లేదనుకోండి, లక్ష్మిని నిలబెట్టుకోవడం కష్టం. ఉన్నా లక్ష్మి భయహేతు అయిపోతుంది. ఎవడేం చేస్తాడో అన్న భయమే. చదువు చేతిలో ఉందనుకోండి, విద్వాం సర్వత్ర పూజ్యతి. ఆయనకి కారు ఉండక్కర్లేదు, ఆయన ఎక్కని కారు ఉండదు. ఆయన జీవితంలో పంచల చాప కొనుక్కోక్కర్లేదు, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా పళ్ళు పంచలు వస్తాయి. కట్టుకోవడానికి బట్టకి లోటు ఉండదు, తినడానికి పండుగ లోటు ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది జేబులో? ఒకవేళ పరుసు మర్చిపోయి వెళ్ళిపోయినా బెంగే ఏమీ ఉండదు, నడిచిపోతుంది. అసలు పరుసు పెట్టే మర్చిపోయి వెళ్ళిపోయినా బెంగే ఉండదు, ప్రవచనాలు నడిచిపోతాయి. ఎందుకనంటే నోట్లో ముక్క ఏదో రెండు మాటలు, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అంటే రెండు నమస్కారాలు పెట్టో పంచెడతారు. అంటే పెట్టమన్న ఉద్దేశం కాదు మహాప్రభు. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఎక్కడికి వెళ్ళినా భోగం దొరుకుతుంది. సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం ఒకటే ఉన్నవాడికి ఎప్పుడూ భయంగానే ఉంటుంది. కాబట్టి సరస్వతిని కుడి చేతి పక్కన పెడతారు, లక్ష్మిని ఎడం చేతి పక్కన పెడతారు. మళ్ళీ ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? నీకు సరస్వతీ కటాక్షం లేదురా అన్నారనుకోండి, ఇప్పటి కోపం వస్తుంది. నాకు లేదని ఎవడు చెప్పాడు? నాకు బోర్డు వచ్చి నీకేం తెలుసు అంటాడు. నీకు లక్ష్మీ కటాక్షం ఉందిగా అన్నారనుకోండి, ఏముందండి వడ్డీలు సరిపోవట్లేదు అంటాడు. సరస్వతీ కటాక్షంలో లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షంలో ఉందంటే ఒప్పుకోడు, కనువాపు తగులుతుంది అంటాడు. రెండు విచిత్రమైన శక్తులు. అందుకని సచావర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అందుకని కామాక్షి అమ్మవారు కుడి పక్క సరస్వతిని ఎడం పక్క లక్ష్మిని పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ కామాక్షి, ఆ జగదంబ, ఆ లలితాపరాభట్టారిక స్వరూపం ఏది ఇవ్వగలదు అంటే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే, చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడవలసినంత విద్యను ఇచ్చేస్తుంది. ఆవిడ ఏడా నా భార్య కదా సరస్వతి, నాకుండవలసిన అనుగ్రహం కన్నా వీడికి ఎక్కువ ఉంది ఏమిటి అని బ్రహ్మగారు అసూయ పడతాట. ఇంత ఐశ్వర్యం అనిపిస్తుందో తెలుసా అండి? విధిహరి సపత్నో విహరతే, ఆయన ఐశ్వర్యాన్ని చూసి శ్రీ మహావిష్ణువు అనుకుంటారట, ఓరినాయనో ఇదేమి లక్ష్మీ కటాక్షం రా, అసలు భర్తనైన నాకుండవలసిన లక్ష్మీ కటాక్షం కన్నా వాడికే ఎక్కువ ఉందని శ్రీ మహావిష్ణువు అసూయపడతారట. విష్ణువు అసూయ పడవలసినంత లక్ష్మీ కటాక్షం వాడికి అబ్బుతుంది. దేనివలన? అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు. అమ్మవారి అనుగ్రహానికి ఏం చేయాలి? అమ్మవారి అనుగ్రహానికి మీరు చేసేయవలసింది ఏదో ఉండదు. చిత్తశుద్ధితో రెండు చేతులు కలిపి తల ఇలా తాటించి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు. రామాయణంలో త్రిజిట్ అంటుంది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జలకాత్మజ అలమేష పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటుంది. ఇంకా రాముడి దగ్గరికి వెడితే ప్రతిజ్ఞ ఉంది, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ రామా నేను నీవాణను అనాలి. సీతమ్మ దగ్గరికి వెడితే వెళ్ళి నేల మీద పడిపోతే చాలు, ఆవిడ రక్షించేస్తుంది. కాబట్టి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు. ఇంత గొప్ప సరస్వతీ కటాక్షం, ఇంత గొప్ప లక్ష్మీ కటాక్షం రెండూ ఇచ్చేస్తుంది. ఇప్పుడు సరస్వతీ కటాక్షంతో కూడిన లక్ష్మీ కటాక్షం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటో తెలుసా అండి? తన డబ్బు తనతో పట్టుకెళ్ళిపోవడం వస్తుంది. లోకంలో మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే, నాదంతా నాకే ఉండిపోవాలండి అంటాడు. నిజంగా మనదంతా మనకే ఉండిపోవాలంటే ఏం చేయాలో తెలుసా అండి? దానం చేసేయాలి. అదేంటండి అలా అంటున్నారు? మీరు మమ్మల్ని మరి అమాయకుల్ని చేసి మాట్లాడుతున్నారు అనుకోకండి. మనం సంపాదించి ఇక్కడ వదిలేసాం అనుకోండి, ఉత్తరాధికారులు పనిచేసుకుంటారు. సంపాదించింది దానం చేసామనుకోండి, పుణ్యం కింద మారిపోయి అంతా వచ్చేస్తుంది. కాబట్టి మనం సంపాదించింది మనదిగా చేసుకోవాలంటే దానం చేయడం ఒక్కటే మార్గం. అలాగని అంతా దానం చేశారనుకోండి పాపం వస్తుంది. మూడో వంతు దానం చేసి మూడో వంతు ఖర్చు పెట్టుకుని మూడో వంతు పిల్లలకు వదిలేయాలి. ధర్మశాస్త్రం అలా మాట్లాడుతుంది. మూడో వంతు కూడా దానం చేయకుండా మిగల్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి పాపాత్ముడు అయిపోతాడు. తన వెంట వచ్చేది ఏమీ ఉండదు. ఆఖరికి పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తారు ఆ పైనుంచి, వరే వీడు గోదానం అన్నా చేస్తే బాగుంటుందా కొడుకని. నాన్నగారు చెప్పింది నేర్చుకున్నవాడేగా వీడును, వీడు 11 రూపాయలు తాంబూలంలో పెట్టి ఇది గో అంటారు దర్భ పెట్టి, అప్పుడు వీడికి తెలిసి వస్తుంది నేను నేర్పిన విద్య నాకే తిరిగి వచ్చి కొట్టిందిరా, నేను గోవును దానం చేస్తే మా నాన్నగారి పేరు చెప్పి వీడు నా పేరు చెప్పు గోవును దానం చేసినాడు. కాబట్టి దానం ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమని చెప్తుంది శాస్త్రం. కనుక సరస్వతీ కటాక్షం ఉన్న లక్ష్మీ కటాక్షం ఎలా లక్ష్మిని వాడుకోవాలో తెలుస్తుంది, ఎంత నిష్టతో ఎంత జాగ్రత్తగా సంపాదించుకోవాలో తెలుస్తుంది. ఎందుకో తెలుసా అండి? మీకు ఐశ్వర్యం వస్తోంది అంటే మీ పుణ్యం వ్యయమైపోతుందని గుర్తు. పుణ్యం వ్యయమైపోయిందో తర్వాత మళ్ళీ జన్మ లేకుండా మోక్షానికి వెళ్ళిపోతామని నమ్మకం ఏం లేదుగా. మళ్ళీ జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ భార్య బిడ్డ ఉంటారుగా, వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఐశ్వర్యం ఉండాలిగా, ఐశ్వర్యం ఉండాలంటే పుణ్యం ఉండాలిగా, పుణ్యం ఉంటే కదా ఐశ్వర్యం వచ్చేది. శంకరాచార్యులు వారు నిర్ధారణ చేసి చూపించారు. బ్రహ్మచారిగా ఇంకా సన్యసించకముందు వెళ్ళిపోతున్నారు ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందు నుంచి. బ్రహ్మచారి కాబట్టి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ వస్తే అన్నం పెట్టడానికి గృహస్థున్నాడు. ఆ తల్లి కంగారు పడింది. బాలశంకరుడు వచ్చి ఇంటి ముందు నించున్నారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నాడు. వెళ్ళి ఏమన్నా వేద్దామంటే ఏమీ లేవు ఇంట్లో, దరిద్రం. ఆవిడ సిగ్గుపడిపోయి వెంటనే శంకరాచార్యుల వారు దివ్య దృష్టితో చూశారు. ఇంత దరిద్రం ఎందుకు వచ్చింది ఈవిడికని, అది ఆయన జాలి, అది ఆయన కరుణ. చూసి ఆయన లక్ష్మీదేవిని అడిగారు, ఏమమ్మా ఇంత దరిద్రం ఏమమ్మా, నువ్వు ఎందుకమ్మా ఆవిడికి ఏమీ ఇవ్వలేదు అన్నారు. శంకరా ఇలా పెట్టావా, ఇలా పెట్టావా నాకు అనవసరం, ఇలా పెట్టావా అమ్మ చూస్తాను. ఇలా పెట్టింది ఇది నేను మళ్ళీ ఇవ్వడానికి, మళ్ళీ ఇలా పెట్టుకోవడానికి, కాబట్టి ఇలా పెట్టింది లేదు గత జన్మలలో, కాబట్టి ఈ జన్మలో ఇలా పెట్టే అధికారం లేదు, ఇలాగే ఉందా చెయ్యి, అందుకు ఇవ్వలేదు నేను అంది ఆవిడ. ఆయన అన్నారు, అమ్మ నన్ను చూసి ఇవ్వలేవా అన్నారు. అలా కుదరదు శంకరా, నీకు ఇస్తా కావాలంటే తీసుకో. ఆయన అన్నారు, పోతన గారు చెప్పారు కదూ, గురుగో జన్నిదమో కమండలయో నాకు జంజమో, గురుగు ఏనెక్కడ కలు వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల మేరయ త్రోభకిచ్చుడని బ్రహ్మాండంబున పాలికిన్. బ్రహ్మచారి అన్నీ పుచ్చుకోకూడదు కాబట్టి ఆయన అన్నారమ్మా నాకెందుకమ్మా బ్రహ్మచారిని, ఆవిడికి కుదరతాయా. వందే వందాలు మందారం ఇందిరానందకండలం అమందానంద సందోహ బంధురం సింధురానం అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రథాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాహ అంటూ అద్భుతమైనటువంటి స్తోత్రం కనకధార చేశారు. దిగ్గస్తి విక్కనక కుంభ ముఖావశిష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథగృహిణీం అమృతాభిపుత్రీం అని. ఆవిడంది, శంకరా నువ్వు ఎంత స్తోత్రం చేసినా బ్యాలెన్స్ నీ ఏమి లేదు, పుణ్యం ఏమి ఇవ్వను అమ్మా, ఏమి పుణ్యం లేదు కదా, పాత్రతని బట్టి దానం. సాక్షాత్ కైలాస శంకరుణ్ణి కాలడి శంకరుడిగా వచ్చా, బ్రహ్మచారిగా నిలబడ్డా, నా చేతిలో ఏమైనా వేస్తే ఇస్తావా? ఇస్తాను శంకర. ఒక ఎండు ఉసిరికి తీసుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో పడేసింది ఆవిడ. ఆ ఎండు ఉసిరికై తగిలింది ఆయన చేతికి, అంతే బంగారు ఉసిరికలు కురిపించేసింది లక్ష్మీదేవి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఇచ్చినది ఉంటే కదూ మళ్ళీ అమ్మవారు ఇవ్వడం, ఇవ్వని దానికి ఆవిడ ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇప్పటికీ శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిసినటువంటి వంశీకులు ఉన్నారు. స్వర్ణతుమనాయ్ అని ఇంటి పేరు పెట్టుకుని గేటు మీద బోర్డు పెట్టుకుని వాళ్ళు ఇప్పటికీ శంకరాచార్యులు వారు ఎక్కడ నిలబడి కల ఆ స్తోత్రం చేస్తే స్వర్ణ ఉసిరికలు కురిచాయో ఆ ఇల్లు చూడాలని నేను కేరళ కాలటీ వెళ్ళినప్పుడు వెతికి 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 ఒక కారు వేసుకుని మొత్తానికి అగ్రహారం వెళ్ళి ఆ ఇల్లు పట్టుకున్నాను. పట్టుకుంటే ఆ ఇంట్లో ఆ వంశీకుడు ఉన్నారు. ఆయన వచ్చి, అవునండి శంకరాచార్యులు వారు ఇక్కడే నిలబడి కనకధార చేశారంటే పొంగిపోయి అక్కడ కూర్చొని కనకధారా స్థలం చేసుకుని వచ్చాం మేము ఒకప్పుడు. కాబట్టి నిరూపించారు శంకర భగవత్పాదులు బ్రహ్మచర్యంలోని, పెట్టినది లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా. పెట్టడం అంటే అపాత్రదానం కాదు, పాత్రత కలిగిన వాడు నీ ఇంటికి వస్తాడు ఒక రోజున. ఎందుకో ఆయనకి దరిద్రం బట్టి కాదు, ఆయన నిత్యతృప్తుడు, ఆయనకు అవసరం లేదు, ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఆయనకి లేదు. కానీ నిన్ను అనుగ్రహించాలని ఈశ్వరుడు అనుకుంటే తనని నమ్ముకున్న మహాభక్తుడు కన్ని పంపిస్తాడు ఇంటికి. ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్లకడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో. ఆ గర్గుడు వచ్చినప్పుడు నందుడు అంటాడు. కాబట్టి అదిగో ఆ పెట్టుకున్నది ఏది ఉన్నదో పాత్రత ఎరిగి అదే ఫలిస్తుంది. కాబట్టి చేసినదొకటి ఉండాలి కదా, చేసినదొకటి ఉంటే లక్ష్మీ కటాక్షం. కాబట్టి ఈ జన్మలో మార్చుకోవలసి ఉంటుంది, తన ద్రవ్యాన్ని మార్చాలి, తన శక్తిని మార్చాలి పుణ్యంగా. డబ్బు లేదండి మేమేం చేయమని అనకూడదు, పల్లకి మొయ్యలేవా, ఓ చీపురు కట్ట పట్టుకుని గుడి చూడవలేవా. మా కాకినాడ పట్టణంలో ఏదైనా ఉత్సవం చేస్తే రేపు శారదానవరాత్రులు వస్తాయి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం చేస్తాం. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఉండేటటువంటి మేనేజ్మెంట్ స్టడీస్ డీన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉన్నటువంటి చీఫ్ పర్సనల్ మేనేజర్స్, డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్, సమాజంలో చాలా పెద్ద పెద్ద స్థితులలో ఉన్నవాళ్ళు ఎన్నడూ అసలు వాళ్ళు కనీసం చీపురు కట్టముట్టుకోవలసిన అవసరం లేని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు ముడేసుకుని మొత్తం అయ్యప్ప స్వామి దేవాలయం అంతా బూజులు కర్రలు పెట్టి దులిపేసేసి అందరూ కలిసి చీపుళ్ళు పెట్టి తుడిచేసి భార్యలందరూ కూర్చుని దేవస్థానం తాలూకా దీపపు సమ్మెల దగ్గర నుంచి అన్ని చింతపండు పెట్టి తోమేసి ఆరబెట్టేసి ఈయన భార్య ఇంకా కొంతమంది కలిసి మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో అందరికీ కాస్త అన్నం అంత పప్పు కాస్త ఊరగాయ వేస్తారు. అందరూ మధ్యాహ్నం స్నానం చేసి వచ్చి చక్కగా కూర్చుని సహపంక్తిలో ఈశ్వర ప్రసాదం అని తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్క వ్యక్తిని కూడా కార్మికుడిని పెట్టి దేవాలయం తుడిపించాం. అన్నీ స్వయంగా భక్తులే దేవాలయం అంతా కడుక్కుంటారు, తుడుచుకుంటారు. అప్పర్ స్వామిగళ్ళంతటి వారు 63 మంది నాయనార్లలో మహానుభావుడు. అప్పర్ ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడుస్తుండేవారు. కాబట్టి కాయిక కైంకర్యం, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నువ్వు ఒక్కరోజు ఒక దేవాలయానికి వెళ్ళాయా నేను గుడి ఊడుస్తానండి అని చెప్పి నిన్ను రక్షిస్తున్న ఈశ్వరుడు, నీ ఊపిరిగా నిలబడిన పరమేశ్వరుడు, నువ్వు తిన్నన్నాన్ని జీర్ణం చేసిన పరమేశ్వరుడు, నువ్వు తిని రాత్రి నిద్రపోతే కడుపులో జీర్ణం చేసినవాడు, పిప్పి ఉండిపోకుండా తెల్లవారేటప్పటికి బయటికి పంపినవాడు, నీకు దాహం వేయించి నీళ్లు తాగమని చెప్పినవాడు, నీకు దాహం వేసి నీళ్లు కావలిస్తే నీళ్లు ఇచ్చినవాడు, ఇన్ని ఇచ్చిన పరమాత్మ దేవాలయ ప్రాంగణాన్ని చీపురట్టుకు ఒక్క రోజు తుడవడానికి ఏ భేషజన్ నీ కంటి వస్తుంది? ఏ అహంకారానికి నువ్వు తుడవలేవు? ఒక్కరోజు దేవాలయాన్ని తుడవగలిగితే అది లక్ష్మీ కటాక్షానికి కారణమవుతుంది. ఉత్తర జన్మంలో అందరూ డబ్బుండే చెయ్యక్కర్లేదు, ఎవరికి తోచింది వాళ్ళు చెయ్యొచ్చు. ఈశ్వరుడు కట్టి విప్పినటువంటి వస్త్రాలన్నీ పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఉతికి ఆరేసి మడత పెట్టి దేవాలయంలో ఇచ్చేయచ్చు. ఎవరు ఏది చెయ్యగలరో అది దేవాలయానికి చేస్తుండొచ్చు. మనకి లక్ష్మీ కటాక్షం రావడానికి హేతువు మనకున్నటువంటి దాన్ని భగవత్పరంగా చెయ్యడమే. చెయ్యడం చేత అది ఐశ్వర్యంగా మారిపోతుంది మళ్ళీ. కాబట్టి ఆ తల్లి ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందంటే తన ముందుకొచ్చి నిలబడి నమస్కరించినటువంటి వాడికి శ్రీ మహావిష్ణువంతటి వారు అసూయ చెందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి బాగున్నాయి, అంత ఐశ్వర్యం ఇచ్చింది, అంత సరస్వతీ కటాక్షం ఇచ్చింది, ఆయుర్దాయమే లేదు, ఏమిటి ఉపయోగం? అలా కాదుట. చిరంజీవన్నేవ క్షపి తపశుపాశవ్యతికర, ఆవిడ చిరంజీవిని చేస్తున్నట. చిరంజీవిత్వం అంటే ఏదో ఎప్పుడు శరీరంతో ఉండిపోవడం కాదు, 3 తరాలు చూసి చక్కగా కొడుకు మనవడు ముని మనవడు చూసి, మనం చెప్తుంటాం కదా మృత్యుంజయ మహామంత్రం అని చెప్పి, ఉర్వారుకమి బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని, దోసపండు ముచికి నుంచి ఎలా విడిపోతుందో అంత తేలికగా శరీరంలోంచి జీవుడు ఉత్క్రమణమై పైకి వెళ్ళిపోతే పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో వర్ణిస్తారు. ఆయన అంటారు, అమ్మా ఒక్కసారి నీ దగ్గరికి వచ్చి త్రికరణ శుద్ధిగా ఇలా ఎవరైనా నమస్కారం చేసిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని చూసిట అమ్మవారు ఏం చేస్తుందంటే వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి సరస్వతీ కటాక్షం ఇచ్చి 3 తరాలు చూసుకునే భాగ్యం ఇచ్చి శరీరంలోంచి తేలికగా విడిపించి దివ్య విమానంలో పరమేశ్వరుడితో కలిసి వచ్చి ఆ జీవుణ్ణి పైకెక్కించి బిడ్డడొస్తున్నాడని పరమశివుడి తొడ మీద కూర్చోబెట్టి తాను కిటికీ పక్కకెళ్ళి దివ్య విమానం కైలాసానికి వెళ్ళిపోతుంటే తెరచాట్న నిలబడి సిగ్గుతో ఎర్రబడిపోతుంది. తం లజ్జసే కదయోభావ ఎర్రబడిపోతే స్వామి ఒళ్ళో కూర్చున్న వీడంటట, స్వామి మీరు కనపడ్డారు అమ్మేది అంటారు. లక్ష్మీ అయితే పార్వతి పిలుస్తున్నాడో పిల్లాడో అంటే ఆవిడ ఇలా చూసి ఎర్ర పడిపోయి సిగ్గుతో ఇలా తల తిప్పుకుంటే, స్వామి ఏ అమ్మ అలా సిగ్గుపడిపోతుంది, అలా ఎర్రగా అయిపోయింది అమ్మ ముఖం అంటే, ఏమీ లేదయ్యా నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర ఇలా త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశావు, ఏమిచ్చింది మీ అమ్మ 3 తరాలు చూసే వైభోగం ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సరస్వతీ కటాక్షం ఇచ్చింది, తేలిగ్గా విడిపించింది, విమానం రప్పించింది, నా ఒళ్ళో కూర్చోబెట్టింది, ఊర్ధలోకాలకి తీసుకెళ్తోంది, ఇంకింతకన్నా ఏమీ చేయలేకపోయాను, వాడు నమస్కారం చేస్తే సిగ్గుబడి ఎర్రబడి తప్పుకుంటాయా అంటే
కష్టం లజ్జసే కదయోజుభావ జ్ఞాన క్రియా భజర సంపత కించనోహం ఇచ్చాధికార చకనానుషయా అనభిజ్ఞ అంగాసి దేవి వయోరపి దుస్సహాని బద్నామి మూర్ఖ చరితత్వ దుర్భవోస్మి అన్నారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తారు. కాబట్టి ఆ తల్లి ఔదార్యం అటువంటిది. కాబట్టి చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్నిచ్చి పశు పాశము నుంచి విడిపించుకోగలిగినటువంటి స్థితిని ఆవిడిచ్చేస్తుంది. ఇది ఇవ్వడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాన్ని మీకు అందజేయడం తల్లి. ఈ ధర్మాన్ని అందజేసేటటువంటి ప్రక్రియలోనే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం అని. జనులు దేన్ని పట్టుకుంటారో దాన్ని ధర్మం అని పిలుస్తారు. కేవలం తెలిసి ఉండడం ధర్మం కాదు, తెలిసి ఉండడం అనుష్ఠించడం. కాబట్టి తెలుసుకోవడం అంటే చెప్పేవాడోడు ఉండాలి. చెప్పేవాడోడు ఉంటే వినేవాడోడు ఉండాలి. ఎక్కడుంది నా అంతమాన్ని నేను వాడి దగ్గర నేను వినేవిటన్న వాడికి ఎక్కడి నుంచి వినబడుతుంది? అహంకారంతో ఉన్నవాడికి ఎవడు వినయంతో వెళ్ళి నిలబడ్డాడో వాడి తలకెక్కుతుంది. తలకెక్కించుకుని వినేసి వెళ్ళిపోవడం కాదు, సుచీంద్రంలో ధర్మరాజు గారు లాగా. సుచీంద్రం క్షేత్రానికి అడితే ఓ పుల్లిచ్చి ధర్మరాజు గారి చెవిలో పెట్టమంటారు. ఇది ఎక్కడి ప్రారంభం అండి? ధర్మరాజు గారి చెవిలో నేనెందుకు పుల్ల పెట్టడం అంటే పెట్టండి ఒకసారి అంటారు. ఇట్నుంచి పుల్లడితే ఇట్నుంచి వచ్చేస్తుంది. అదేంటంటే అలా ఉందన్నారనుకోండి, ధర్మరాజు గారు పనికిమాలిన మాటలు వినేటప్పుడు అలా వినేవారండి, ఇట్నుంచి విని ఇట్నుంచి వదిలేసేవాడు. పనికొచ్చే మాట వింటే మాత్రం ఇట్నుంచి తెల్లదండి అంటారు. అలా వినేటటువంటి వాడై ఉండాలి మంచి మాట వినేటప్పుడు. అనుష్ఠించేటప్పుడు అంత జాగ్రత్తగానూ అనుష్ఠించాలి. ఈ అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ ధర్మమైతే ఈ ధర్మమే అమ్మవారు. అసలు మీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను సభాముఖంగా. ఏమిటంటే అసలు ధర్మం పాటించడం అన్నది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ధర్మం పాటించాలంటే ఒక్కటే, ఏది నీది కాదో అది నీది కాదని, ఏది పరమ సత్యమో అది సత్యమని మీరు అంగీకరించగలిగితే మీరు ధర్మాన్ని పట్టుకుంటారు. ఈ రెండూ మీరు విస్మరించిన నాడు మీరు ధర్మాన్ని పట్టుకోలేరు. అంటే మళ్ళీ బాగా వినండి, ఏది మీది కాదో అది మీది కాదని తెలుసుకోవాలి. చర్మము రక్తము కొవ్వు అస్థి మాంసము శుక్ల మేధానబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని తయారు చేసి ఒక్క ఆత్మ అనబడేటటువంటిది లోపల పెట్టి సుఖదుఖములు అనేటటువంటి 2 ఫలములు అనుభవించడానికి సప్తరజస్తమో గుణములు అనేటటువంటి 3 గుణములతో కూడినటువంటి ధర్మార్థకామమోక్షములు అనేటటువంటి 4 ఫలముల కొరకు శబ్ద స్పర్శ రస రూప గంధములు అనేటటువంటి 5 తన్మాత్రములతో పంచేంద్రియములు ఒక మనస్సనబడేటటువంటి 6 సంఘాతముతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క కూడికతో 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములతో కూడినటువంటి 1 తోలు తిత్తిలో తన శాసనం అయ్యేంత వరకు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను నిలబెట్టి పోషించినటువంటి పరాత్మరుడు ఎవడున్నాడో వాడిది శరీరం. వాడు ఇది ఇచ్చిన వాడెవడో వాడు అడుగుతాడు ఒక రోజున, ఇది పడిపోయి జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇచ్చాను కదా ఏం చేసావు దాంతో అని అడుగుతాడు. నీకు నోరు ఇచ్చానుగా ఎన్ని మాటలు చదివావు విష్ణు సహస్రం, ఎన్ని మాటలు చదివావు లలితా సహస్రం, చెవులు ఇచ్చానుగా ఎన్ని మాటలు విన్నావు భగవంతుడి గురించి అడిగినప్పుడు, అబ్బే ఆయన అలాగే చెప్తారు కానండి అలా అడుగుతారా అంటే, అడిగేవాడు నీ ఎదురుకుండా ఉండాలని ఏం లేదు, టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడు కదా తెలిసి వచ్చింది ఏంట్లే అని చెప్పి మీరు ఎస్టీడీ ఐఎస్టీ కాల్స్ అన్నీ చేసేశారనుకోండి, ఖచ్చితంగా 30 అయిపోయేటప్పటికీ 123,492 రూపాయలు బిల్లు వస్తుంది. అదేంటండి నేనెప్పుడు మాట్లాడానండి నేను ఎప్పుడు మాట్లాడలేదండి అని వాడు పక్కన లేడు కదా అని మీరు బుక్ అయించారనుకోండి, వాడు ఒక్క బటన్ ఇలా నొక్కితే ఒక పేపర్ ఒకటి బయటకు వస్తుంది. ఏ తేదీన ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఎవరితో ఏ నెంబర్తో మీరు మాట్లాడితే అంత బిల్లు అయిందో మీకు చూపిస్తారు. మీరు పుచ్చుకున్న ఒక టెలిఫోన్ బిల్లుకే ఇంత వ్యవస్థ మీరే ఏర్పాటు చేసుకుంటే మీకు శరీరం ఇచ్చిన పరమేశ్వరుడు మీరేం మాట్లాడుతున్నారో తెలుసుకోలేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఇక్కడే చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు, అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు.
కాబట్టి ఆయన అడిగినప్పుడు ఏమిటో ఈశ్వర పొరపాటు అయిపోయింది, ఇది తెలియలేరు సుమండి, ఇంకొకసారి పండి అన్నారు అనుకోండి, నోరు మొయ్యి అంటాడు. ఇన్ని పనికి మాదిన మాటలు మాట్లాడావో నాకు తెలుసు, కాబట్టి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఒక్కరి చాలు భౌ భౌ అన్నాడు, అందులోకి వెళ్ళు అన్నాడు అనుకోండి, ప్రారంభం ఇప్పుడు తెలిసేస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రం మీదో అంబా వైభవం మీదో ఉపన్యాసం జరుగుతోందంటే ఆసక్తి ఉన్నా లేకపోయినా బయట ఏదో వేడిగా ఉందనో లేకపోతే ఏంటి ఇంతమంది ఉన్నారనో వాడు వచ్చి నించున్నా ఊరుకుంటారు, ఒక్కొక్కస్తో ఊరుకుంటారా, చీచీ చీచీ అని తగ్గిస్తారు. మనుష్య ఉపాధికున్న గొప్పతనం అది. కాబట్టి ఈశ్వరుడు ఈ ఉపాధిని మనకిచ్చాడు, మళ్ళీ ఈ ఉపాధిలోంచి బయటికి వెళ్ళాక అడుగుతాడు, మనం జవాబుదారి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దీంతో మనం తప్పు చేస్తే రేపు అడిగితే చెప్పుకోలేము, ఇబ్బంది పడిపోతాం. కాబట్టి వద్దు, ఆయన దీన్ని ఎలా వాడుకోమన్నాడో అలా వాడుకుందాం అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ధర్మం చేస్తారు. ఇది నాదేనండి, పక్కింట్లో ఆయన అంటే పాపం వెర్రాడు తెలియక చచ్చిపోయాడు కానీ నేను అలా చచ్చిపోతాను ఏమిటి అనుకున్నవాడు అసలు పాపం చేయకుండా ఎలా ఉంటాడండి? వాడంటే చచ్చిపోయాడు నేను చచ్చిపోతానా అన్నవాడు ఎప్పటికీ పాపం చేయకుండా ఉండడు, పాపం చేయకుండా ఉండలేడు. అరే వాడు ఎలా చచ్చిపోయాడో, మా తాతగారికి మా నాన్నగారు ఎలా సంవత్సరీకం పెట్టారో తద్దినం పెట్టారో, మా నాన్నగారికి నేను ఎలా పెట్టానో అలా ఒకనాడు నా కొడుకు నాకు పెట్టేస్తాడు. అలా పెట్టేసే రోజున ఈశ్వరుడు ముందు నేను నిలబడితే ఈశ్వరుడు అడుగుతాడు, నీకు ఉపాధి ఇచ్చాను కదా ఏం చేసావని. అలా అడగవలసిన అవసరం రాకూడదు. ఈశ్వరుడు గబగబా ఎదురొచ్చి కౌగిలించుకుని ఉరే ఇచ్చిన దాన్ని బాగా ఉపయోగించావు శాబాష్ అని ఆయన తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు బ్రతుకుతానన్న పూనిక నీకుంటే అప్పుడు నువ్వు ధర్మం పట్టుకోగలవు. అసలు మరణమును అంగీకరించలేదనుకోండి, ఎవడు చచ్చిపోతారండి అన్నారనుకోండి, ఇంకా భయం ఎందుకు? చచ్చిపోయిన తర్వాత ఎవరు అడుగుతారండి, ఏ పాపం చేసినా పర్వాలేదండి కడుక్కుపోతుంది అన్నారనుకోండి, ఇంకా పాపం చేయడానికి గడపెందుకు? పాపమునకు ఫలితం అనుభవించవలసి ఉంటుంది, పునర్జన్మ ఉంది అంటేనే భయం. అందుకే సనాతన ధర్మంలో బొట్టెట్టుకుంటారు పునర్జన్మ ఉందని ఒప్పుకొని. బొట్టు పెట్టుకున్నారంటే కారణం ఏమిటో తెలుసా అండి, పునర్జన్మ ఉందని అంగీకరించారని గుర్తు. కాబట్టి ఒకటి, మీరు ఈ శరీరం గురించి ముందు ఆ సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటే అప్పుడు రెండవది తెలుస్తుంది. ఈ శరీరానికి ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చాడు, ఇంద్రియములు బడలిపోతున్నాయి, బడలిపోయినప్పుడు మళ్ళీ శక్తి ఇచ్చినవాడు ఎవరు? ఓ బ్యాటరీ లైట్ కొనుక్కున్నాను, ఛార్జింగ్ అయిపోయింది. నేను కొనుక్కున్న సెల్ ఫోనే ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టానా లేదా? నా ఇంట్లో బోర్డులోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే నేను పగలంతా విచ్చలవిడిగా నా ఇంద్రియాలని వాడుకుంటే రాత్రి అయ్యేటప్పటికి నా ఇంద్రియములన్నీ బడలిపోతే మళ్ళీ నా ఇంద్రియాలకు శక్తినిచ్చిన వాడెవరు? ఈశ్వరుడు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి హాయిగా పడుకోరా అని పడుకోబెట్టి మహానుభావుడు తెల్లవారేటప్పటికి కంటికి శక్తి, చెవికి శక్తి, స్పర్శేంద్రియానికి శక్తి, ముక్కుకి శక్తి, నోటికి శక్తి మళ్ళీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు కాబట్టి లేచి మళ్ళీ నువ్వు పని చేయగలుగుతున్నావు. అందుకే పూజ తెల్లవారకట్ట చెయ్యండి అంటారు, బ్రాహ్మీ ముహూర్తమునందు పూజ చేయమని ఎందుకు చెప్తారో తెలుసా అండి? మధ్యాహ్నం చేయకూడదా, అర్ధరాత్రి చేయకూడదా? ఒక్క బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యండి అని ఎందుకంటారంటే రాత్రి ఈశ్వరుడు మీ ఐదు ఇంద్రియాలని మళ్ళీ శక్తివంతం చేశాడు. మీరు నిద్ర లేచి లేవగానే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి, సర్వేశ్వర నువ్వు నాకు ఈ ఐదు ఇంద్రియాలకి శక్తినిచ్చావు, ఈ ఐదు ఇంద్రియాలకి శక్తినిచ్చిన నీకు నేను ముందు కృతజ్ఞత చెప్పి బయలుదేరుతాను. అప్పుడు నువ్విచ్చిన శక్తి అని నాకు గుర్తుంటే దాన్ని విచ్చలవిడిగా నేను వాడను, నువ్వు ఎలా చెప్పావో అలా వాడతాను. అందుకొచ్చింది పూజ. పూజ చేసినవాడు గొప్పవాడా, పూజ చేయించుకున్నవాడు గొప్పవాడా? పూజ చేయించుకున్నవాడు కాడు, పూజ చేసినవాడు గొప్పవాడు. ఎందుకో తెలుసా అండి? తనకన్నా అధికుడు ఒకడు ఉన్నాడని గుర్తెరిగి ఆయన్ని పూజించడానికి తాను తల ఉంచాడు. ఆ తల ఉంచిన వినయం ఉన్నవాడెవడో వాడే పూజనీయుడు. పూజ చెయ్యడం చేత పూజనీయత కలుగుతుంది. పూజ ఎందుకు చెయ్యాలన్న వాడికి పూజార్హత పోతుంది. మనం అందుకే చూడండి, అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో పంచసంఖ్యోపచారిణి అని ఒక పేరు. ఆవిడ ఐదు ఉపచారములను అడుగుతుంది. ఐదు ఉపచారములు తప్పకుండా చేయాలి. మీరు షోడశోపచారములు 16 చేశారా చేయలేదా ఈశ్వరుడు ఎరుగు. అసలు నిజంగా చేయవలసి వస్తే చతుష్షష్ఠ్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి. ఇంకా మాట్లాడితే ఎన్నో చెయ్యాలి, కనీసంలో కనీసం 5 చెయ్యాలి. ఏమా 5? గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు. ఏం అమ్మవారి కర్మ? మనం నైవేద్యం పెట్టకపోతే ఆవిడకి అన్నం పెట్టేవాడు లేడా? మనం దీపం పెట్టకపోతే ఆవిడ కనబడదామన్న పూజ గదిలో ఎందుకు అవన్నీ? కాదు, పూజ ఎందుకు చెయ్యాలో తెలిసి చేసిన వాడే ధర్మాన్ని పట్టుకోగలడు. లేనివాడు ధర్మాన్ని ఎన్నాళ్ళు పూజ చెయ్యండి,
మీరు ఎన్ని సంవత్సరములు పూజ చేసినా, జీవితాంతం పూజ చేసినా, పూజ యందలి సిద్ధాంతము తెలియని వాడు ధర్మమును పట్టుకోలేడు, పూనిక కలగదు.